ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. ధ్యానాంశం క్రింద చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం నుంచి, నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి తనకు నిన్ను స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు ఎక్కువ తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తురాజైన ఫరో చేతుల నుండి మిమ్మను విడిపించాను. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు, తాను ప్రేమించి తన ఆజ్ఞ అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడుననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వాణ్ణి బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకునవలెను. చిన్న ప్రార్థన చేసుకున్నా, తర్వాత వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకొచ్చిన ప్రభ, అయ్యా మరి పోలీసు వ్యవస్థకి, అలాగే అనేక మంది ఉద్యోగస్తులకు, గవర్నమెంట్ లో పనిచేస్తున్నట్టు వారందరికీ కూడా ఉదయకాలము సాయంత్రము కూడా తండ్రి మీరు చక్కని ఈ ప్లాట్ఫామ్ ఏర్పరిచారు. వాక్యము ధ్యానం చేయటానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు కృపనిచ్చారు. మీ దాసుని మీరు నిలబెట్టుకున్నారు. మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మీ దాసుడు ద్వారా మీరు చేస్తున్నటువంటి పరిచర్య ఫలించలాగిన మీ కృప చూపించండి. నాయన, వచ్చిన వారందరినీ మీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం. చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం. సహాయం చేయండి, మాతో మాట్లాడండి. మాకు ఏది అవసరమో మీరు అనుగ్రహించండి. ఆత్మీయంగా మేము బలపడటానికి, స్థిరపడటానికి మీ కృప చూపించమని వేడుకుంచు. సమయాన్ని చేరవచ్చిన బిడ్డలను ప్రభు వాక్యాన్ని మీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం. ఈ మహిమకరంగా జరిగించి మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా సిద్ధపరిచి స్థిరపరచమని మిక్కిలి వినయంతో ప్రాధేయపడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికి మరి ఒకసారి ప్రేమపూర్వకమైనటువంటి శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనము ఈ ద్వితీయోపదేశ కాండంలో నుంచి 7వ అధ్యాయము 6 నుంచి 9 వరకు వచనాలు మనం చదువుకున్నాం. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఇది ఆనాటి ఇశ్రాయేలీలకు చెబుతున్నటువంటి మాట. అంత మందిలో నుండి, అన్ని దేశాల్లో నుంచి కేవలము ఇశ్రాయేలుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. వాగ్దానం చేయబడినటువంటి దేవుని యొక్క వాగ్దానం ప్రకారం, అబ్రహాముకు చేసిన వాగ్దానము, ఇస్సాకుకి యాకోబుకి చేసిన వాగ్దానాన్ని దేవుడు స్థిరపరచడానికి మోషే ద్వారా దేవుడు ఎంచుకుని, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలను 430 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి విడిపించి ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి, ఐగుప్తు యొక్క మరి బాధల నుంచి విడుదల చేసి వారిని నడిపించి బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే, మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ, భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, భారతదేశంలో మనుషులను మనుషులుగా చూసేటటువంటి స్థితి లేనటువంటి ఈ సమయంలో దేవుడు మిషనరీస్ని పంపించి, భారతదేశానికి మిషనరీస్ని పంపించి భారతదేశంలో అణగారినటువంటి ప్రజలను, అణగదొక్కబడినటువంటి ప్రజలను, మానవ హక్కులు లేనటువంటి ప్రజలను దేవుడెంచుకుని వారి యొద్దకు సువార్తను పంపించి వారిని సిద్ధపరిచి స్థిరపరిచి మనుషులుగా గుర్తించేటట్లు చేశాడు, దేవుడెంచుకున్నాడు. నశించిపోవచ్చిన వారిని వెదకి రక్షించడానికి దేవుడెంచుకున్నాడు. నశించిపోవచ్చినటువంటి ఆత్మలు, మానవ జన్మ ఎత్తి కూడా మనుషులుగా గుర్తింపు లేనటువంటి ఈ జాతులన్నిటినీ దేవుడు గుర్తించి ఏర్పరచుకుని మనుషులు అనేటటువంటి ఆ సంగతిని సర్వలోకానికి భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ గుర్తు చేయటానికి దేవుడు చేసినటువంటి ప్రయోగం. ఈ ప్రయోగంలో మనం అందరం కూడా ఏర్పరచబడిన వారిగా, ఎన్నుకోబడిన వారిగా ఉన్నాం. దేవునికి ప్రజలుగా ఎన్నుకున్నారు. నశించిపోచినటువంటి వాళ్ళందరినీ దేవుడు వెదికాడు, రక్షించుకున్నాడు. వారికి విద్యాబుద్ధులు చెప్పించాడు, వారికి వైద్యం చేయించాడు, వారి ఒంటికి బట్టలు వేయించాడు. వాళ్ళ స్త్రీలకు, మేము స్త్రీలము అందరిలాగానే మా శరీరాన్ని గౌరవంగా కాపాడుకోవాలనే ఉద్దేశాన్ని తెలియజేశాడు. మీరెవరికి బానిసలు కాదు, మీరెవరికి మీరు తగ్గిన వాళ్ళు కాదు, మీరందరిలో అందరిలాంటి వారే. మీకు దేవుని యొక్క స్వరూపం ఉంది, మీరు ఆలోచించగలరు, మీరు అన్ని చేయగలరు, మీరు చదవగలరు, మీరు సామర్థ్యం కలిగిన వారు అని దేవుడు గుర్తు చేసి ఏర్పరచుకున్నటువంటి జనమే ఈనాడు మరి భారతదేశంలో సువార్తను అనుసరిస్తున్నటువంటి వారు, భారతదేశంలో సువార్తను వెదుగుతున్నటువంటి వారు, భారతదేశంలో దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి వారు, నిజ దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి వారు. ఒకసారి ఆలోచించండి, ఇదే గనక మరి ఇదే ఈ క్రైస్తవ్యాన్నే భారతదేశంలో మరి నిమ్న జాతులు కాకుండా అగ్రవర్ణాల వారు గనక దీన్ని ఆచరించి ఉన్నట్లయితే భారతదేశం ఈ పాటికి భారతదేశం ఇప్పటికే పూర్తిగా క్రైస్తవ దేశంగా మారిపోయి ఉండేది. అయితే ఈ అసమానతలు తొలగిపోవటం అగ్రవర్ణాలకి ఇష్టం లేదు కాబట్టి దీన్ని కేవలము నిమ్మన జాతుల మతంగా మార్చి నిమ్మన జాతుల దేవుడిగా దేవుణ్ణి, నిజదేవుణ్ణి ముద్ర వేసి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. ఆనాడు మరి ఐగుప్తులు అసహ్యమైన జనంగా గుర్తించబడినటువంటి వారు ఇశ్రాయేలీయులు. వారిని హెబ్రీయులు అనే పదంతో, వాళ్ళు పశువుల కాపర్లనే పదంతో వాళ్ళందరినీ అసహించుకునేటువంటి స్థితి. ఆ స్థితి నుంచి వీళ్ళు దేవుని ప్రజలు అని మోషే ద్వారా దేవుడు నడిపించినప్పుడు 10 తెగుళ్ళ ద్వారా దేవుడు ఆ దేశంలో 10 తెగుళ్ళ ద్వారా నిజ దేవుడు ఎవరు, వీళ్ళు ఎవరు ప్రజలు, వీరెవరి ప్రజలు అని గుర్తించే విధముగా దేవుడు ఆ 10 తెగుళ్ళతోటి వాళ్ళని బాధ పెట్టి ఆ ఐగుప్తీయులకి భయం వచ్చేటట్టు చేసి వీళ్ళు దేవుని ప్రజలు, వీళ్ళు మన మధ్యన ఉండదగిన వాళ్ళు కాదు, వీళ్ళు సపరేట్ అని చెప్పేసి పంపించే విధముగా, వారికున్న సమస్తానిచ్చి మరీ పంపించే విధముగా దేవుడు నడిపించాడు. సో దీని ముఖ్య ఉద్దేశము దేవుడు ఆనాడు ఆ ఇశ్రాయేలును ఎంచుకున్నాడు వాగ్దానం ప్రకారం, అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం ప్రకారం. అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానం, నీ సంతానం ద్వారా అన్ని దేశాలు అందరి ప్రజలందరూ కూడా రక్షించబడతారు, ఆశీర్వదించబడతారని మనకి ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాట మనకి తెలియజేస్తున్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను మీకు చదివి వినిపిస్తాను. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, ఈ విధముగా దేవుడు వాగ్దానాన్ని వారి పట్ల నెరవేరుస్తూ వారిని ప్రత్యేకించి ఏర్పరచుకున్నాడు. ఈనాడు మరి ఎవరైతే తృణీకరించబడ్డారో, ఎవరైతే సమాజంలో మానవులుగా గుర్తింపు లేని వారి అందరినీ కూడా సువార్తను వారి యొద్దకు పంపించి దేవుడు ఈ విధంగా చేశాడు. సో ఈ ఇంత గొప్ప దేవుడు, మనకి ఇన్ని చేసిన దేవుడు మనల్ని అడుగుతున్నది ఏంటంటే 9వ వచనం అంటాడు, కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు, ఇది గుర్తుంచుకోవాలి, తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను ఆయన ప్రేమించాలి, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము ప్రేమించాలి, తన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. తన నిబంధనను స్థిరపరచువాడును, వేయి తరముల వరకు ఈ కృపచూపువాడును, నమ్మదగిన దేవుడు అనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకునవలెనని ప్రభు సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, ఈ సృష్టికి కర్త అయినటువంటి దేవుడు, నిజ దేవుడైనటువంటి దేవుడు మనందరికీ కూడా ఆజ్ఞించుచున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో మనము కొన్ని విషయాలు మనము బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. నిన్ను ఇంతగా ఏర్పరచుకున్నాడు దేవుడు, నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? నిన్ను నీకొక గుర్తింపు లేనటువంటి వాడికి, మానవ హక్కులే లేనటువంటి వాడికి, నీకు చదువుకునే హక్కు లేదు, నీకు మరి ఆస్తి హక్కు లేదు, కనీసం నీ భార్యను నీవు రక్షించగలిగేటటువంటి హక్కు నీకు లేదు, నీ పిల్లలకు భవిష్యత్తుని నిర్ణయించగలిగేటటువంటి హక్కు నీకు లేదు. ఇలాంటి ఏ హక్కులు లేనటువంటి నిన్ను దేవుడి నాడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న దేవుడు నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడు? ఆ దేవునితో నువ్వు ఉంటే ఏమవుతుంది? ఒకసారి మనం ఏదేని వనములో అవ్వకి ఆదాముతో ఉన్నటువంటి సంబంధాన్ని గనక, దేవునితో ఉన్న సంబంధాన్ని మనం చూసినట్లయితే, దేవుడు అంటాడు ఒకసారి ఆది కాండముకి వెళ్దాం, మొదటి అధ్యాయంలో దేవుడు మనుషులను నిర్మించిన తరువాత ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? 28 వచనంలో అంటాడు, దేవుడు వారిని ఆశీర్వదించాను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాని లోబరుచుకుని ఏం చేయాలి, సమస్త అన్నింటినీ కూడా భూమిని మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోవాలి. దాన్ని లోబరుచుకోవాలి, భూమిని లోబరుచుకోవాలి అనే పదంలో ఒక ఆత్మీయమైనటువంటి హెచ్చరిక కూడా ఉంది. ఆత్మీయమైన హెచ్చరిక ఏంటంటే, మనం భూమిని లోబరుచుకోకపోతే, అంటే భూమి మీద ఉన్నటువంటి కంటికి కనిపించినటువంటి ఆ ఈ దురాత్మల యొక్క ప్రభావాన్ని మనం జయించగలిగి ఉండాలి. దేవుడు మనను పోరాటం చేసేవారిగా, యోధులుగా దేవుడు కలుగజేశాడు, రాజులుగా మనను కలుగజేశాడు. దేవుడు మనకి రాచరిక వ్యవస్థను ఇచ్చాడు, పాలించేవారిగా దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని ఇక్కడ ఏమంటాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాడు. కాబట్టి మనము దేవుని యొక్క ప్రతినిధులుగా భూమి మీద పాలించేవారిగా ఉండాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. భూమిని మనం లోబరుచుకోవాలి, అంటే భూమిని లోబరుచుకోవటం కాదు, భూమి మీద ఉన్నటువంటి ఈ కనిపించని శత్రువులతోటి మనం పోరాటం చెయ్యాలని ప్రభువు సెలవిస్తూ చెప్పాడు. ఇదే మాట మనం ఎఫెసీలకు రాసిన దాంట్లో, ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు చాలా స్పష్టంగా క్లియర్ గా మాట్లాడుతూ చెబుతాడు, మనం పోరాడుతున్నది ఎవరితోటి, మనం ఎవరితో పోరాడుతున్నాం. 6వ అధ్యాయం, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, తొలుగు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునుడి. ఎలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోతన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఇది మనం చెయ్యాలి, ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచము, ఈ కవచం మనము యుద్ధ భూమిలో ఉన్నంత వరకు మనకి ఇది అవసరం. అంటే భూమి మీద మనం మనుషులుగా జీవించినంత వరకు మనకి ఇది అవసరం. కాబట్టి ఈ భూమి మీద మనుషులుగా జీవించినటువంటి వారందరూ నిరంతరము చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఎందుకు నిరంతరము ఈ పనులు చేయాలి అంటే, నీవు దేవునితో సహవాసం కలిగి ఉండకపోతే ఇంకొకరు వస్తాడు నీ దగ్గరికి. వాడు ఎలాంటి వాడు అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, వాడు స్వభావాన్ని, వాడికి ఉన్నటువంటి ప్రభావాన్ని మనకి ప్రభువు తన దాసుడి ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే 8వ వచనం 5వ అధ్యాయం 8వ వచనం నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదున అని వెదకుచూ తిరుగుచున్నాడు. వాడి పని ఎవరిని మింగాలి అనేది వాడి పని. నిరంతరము వెదుగుచూనే తిరుగుచూ ఉంటాడు. కాబట్టి ఈ నిరంతరం వెదుగుచూ తిరుగుచున్నటువంటి వీడి నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి? యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5:18 చూసినట్లయితే ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి వివరణ మనకి ఇస్తున్నాడు. ఏమిటా వివరణ అంటే, దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. పాపం చేసిన వాడే వాడి టార్గెట్. పాపంలో ఉన్నటువంటి వాడే వాడి టార్గెట్. పాపం చేసేవాడే వాడి టార్గెట్. కాబట్టి దేవుని మూలముగా పుట్టిన వాడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా నువ్వు పుట్టావు అని నీవు నేను మనం అందరం అనుకుంటున్నాం. అయితే ఈ పుట్టిన నీవు నేను మనం ఏం చేయాలి? ఏం చేస్తే వాడు మన జోలికి రాకుండా ఉంటాడు? పాపం చేయకుండా ఉండాలి. మొదటిగా పాపం చేయకుండా ఉండాలి. పాపానికి చాలా రూపాలున్నాయి. ఆ రూపాలు మనం తర్వాత మాట్లాడదాం. ఆ రూపాలలో ఆ రూపాలను మనం అబాయ్ చేయాలంటే మనం ఏం చేయాలనేది తర్వాత మాట్లాడదాం. దేవుడు ఎరుగుదాం. దేవుని మూలముగా పుట్టిన వాడు తన భద్రం చేసుకుంటాడు. ఈ పాపం నుంచి నువ్వు బయటకు రావాలంటే మొదట పాపం జోలికి నీకు వెళ్లకుండా ఉండాలన్నా, పాపం నీ జోలికి రాకుండా ఉండాలన్నా, పాపం నిన్ను ప్రభావం చేయకుండా ఉండాలన్నా, నీవు పాపానికి దాసుడు కాకుండా ఉండాలన్నా, నీవు నువ్వేం చేయాలంటే నీవు దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు తన్ను భద్రం చేసుకున్నాను గనక దుష్టుడు వాని ముట్టడు, సాతానుడు నీ యుద్ధకు రాకుండా ఉండాలంటే నీవు భద్రం చేసుకోవాలి. ఈ భద్రం చేసుకోవడానికి కొన్ని కొన్ని సూచనలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆ సూచనల ప్రకారం మనం చేసుకుంటూ పోవాలి. పాపానికి అనేకమైనటువంటి సాదృశ్యాలు ఉన్నాయి. పాపానికి సాదృశ్యాల గురించి మాట్లాడుతూ యాకోబు భక్తుడు మాట్లాడుతూ చెబుతాడు. 2:14 నుంచి చూసినట్లయితే, నా సహోదరులారా, యాకోబు పత్రిక 2:14 నుంచి నేను చదువుతున్నాను. నా సహోదరులారా, స్త్రీలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పినలా ఏమి ప్రయోజనం? అట్టివాడు ఏమవుతాడు? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరము కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళిడి చలికాసుకునడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన రోగును. అయితే ఒకడు తనకు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనబరుచుము, నేను నా క్రియలు చేత విశ్వాసము నీకు కనబరుచునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగే నమ్ముట మంచిదే, దయ్యములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా అని ప్రభు తన దాసుడు ద్వారా తెలియజేస్తున్నాడు. విశ్వాసము క్రియలు లేనిదైతే అది పాపం అవుతుంది. ఎప్పుడైతే క్రియలు లేకుండా నువ్వు ఉంటావో, అంటే నీవు పరిశుద్ధమైన జీవితం గడపాలన్న సంగతి నీకు తెలుసు. నీ విశ్వాసంగా ఉన్నప్పుడు నీవు పరిశుద్ధంగా ఉండాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి నీవు విశ్వాసంగా ఉన్నప్పుడు నీ క్రియలు లేకుండా నీ విశ్వాసం ఉంటే అది ఎంతవరకు నిన్ను కాపాడగలదు? కేవలము పెదవులతో చెప్పేటటువంటి విశ్వాసము, పెదవులతో మాటలతో చూపించే విశ్వాసము నిన్ను నన్ను రక్షింపగలదా? క్రైస్తవంలో సిగ్గుపడాల్సినటువంటి విషయాలు ఇప్పుడు కూడా చాలా మంది మనం చూస్తున్నాం. మనుషుల్లో ఒకరిని ప్రేమిస్తాం, ఇంకొకరిని ద్వేషిస్తాం. అది ఎందుకు చేస్తామనే సంగతి మనకి తెలియట్లేదు. అందరూ విశ్వాసులమే, ఒకే ప్లాట్ఫారం లో ఉంటారు, ఒకే ప్లాట్ఫారం లో పనిచేస్తూ ఉంటారు. కానీ ఒకరికి ప్రాధాన్యం ఇస్తారు, ఇంకొకరికి ప్రాధాన్యత ఇవ్వరు. ఇవన్నీ కూడా పాపానికి సాదృశ్యాలే, సమానమే. ఇందులో ఎవ్వరూ భేదం లేదు. తక్కువని వాడు ఎక్కువని భేదం లేదు. కాబట్టి ఈ తక్కువ ఎక్కువ అనే భేదాన్ని ఇంకా మనం కంటిన్యూ చేస్తున్నామంటే అది పాపానికి సాదృశ్యంగా దేవుడు తెలియజేస్తున్నాడు. క్రియలు నీ విశ్వాసవి, నీవు క్రీస్తు రక్షణ చేత కడగబడ్డావన్న సంగతి నీకు తెలిసినప్పుడు ఆ కడగబడినటువంటి నీవు ఏ భేదము లేదు. అందులో యూదుడని అందులో గ్రీస్ దేశస్థుడని భేదం లేదు. అంటే అర్థం ఏంటంటే, యూదుడు అంటే ఏర్పరచుకున్నటువంటి జనం, దేవుడు ఏర్పరచుకున్న జనం. నేను దేవుని ప్రజలము, మేమే దేవుని ప్రజలు అనే పరిసయ్యుల భావం కలిగి ఉండకూడదు అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. పరిసయ్యుడు అంటే అతిశయం కలిగిన వాడుగా మనం ఇక్కడ చూస్తాం. లూకా సువార్తలో మనం చూసినప్పుడు 18వ అధ్యాయంలో మనం చూస్తే 9వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు మనుషులు నిలవబడతారు ప్రార్థన చేయడానికి, దేవాలయానికి ఎక్కి వెళ్తారు. ఒకడు పరిసయుడు, ఇంకొకడు సుంకరి. ఈ పరిసయుడు తన గురించి తాను హెచ్చించుకుంటూ మాట్లాడుతున్నాడు, నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తాను, నీకోసం అది చేస్తాను, అందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పి చెబుతాడు. మరి సుంకరి తన పాపాన్ని గుర్తు చేసుకుని ఆకాశం వైపు కనులెత్తుట కూడా ధైర్యం చాలక రొమ్ము కుత్తుకొనుచు, రొమ్మును కొట్టుకొనుచు, అయ్యా నేను పాపిని, నన్ను కరుణించమని ప్రాధేయపడి వేడుకుంటున్నాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాడు కూడా ఎంత గొప్పవాడైనా సరే దేవుని యొక్క వాక్యానుసారముగా అందరూ పాపులే, అందరూ పాపంలో ఉన్నవారే. మళ్ళీ ఇందులో నీవెందుకు ప్రత్యేకతను కలిగి ఉండాలని అనుకుంటున్నావు? ఇందును గూర్చి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చెబుతాను, నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెదకువాడు ఎవడనూ లేడు. కాబట్టి ఈ విధముగా చేసేవాడు అందరూ, భూమి మీద ఉన్న వాళ్ళందరూ పాపులే అన్న సంగతి మనం గుర్తించాలి. అసలు భేదాలు లేనటువంటి సమాజం మనం కలిగి ఉండాలి. క్రీస్తునందు ఏ భేదము లేదు, అందరూ సమానమే, అందరూ ఒకటే, అందరూ క్రీస్తులో అడుగుబడినటువంటి వారు. ఈ సత్యాన్ని గ్రహించి వాక్యానుసారముగా మనం జీవించినప్పుడు మన విశ్వాసము మృతమైనదిగా ఉంటది. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఎఫ్సీలకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు చెబుతాడు, తన దాసుల ద్వారా మాట్లాడుతూ అంటాడు, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనం ఏర్పరచుకున్నాను. మనము నిర్దోషులముగా ఉండాలనేదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి లోకమును ప్రేమించకురా అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకమును ఈ లోకముతో స్నేహం చేయగూరును వాడు దేవునికి శత్రువును. భారతదేశంతో నీవు స్నేహం చేయాలనుకుంటున్నావా? భారతదేశంతో స్నేహం చేయాలంటే భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది, భారతదేశంలో ప్రాంతీయ వ్యవస్థ ఉంది, భారతదేశంలో మత వ్యవస్థ ఉంది, రకరకాల లోపాలు భేదాలు విచ్చిన్నత కలిగి ఉన్నది. కాబట్టి క్రైస్తవుడుగా నువ్వు పేరు పెట్టి తెచ్చుకున్న తరువాత నువ్వు కూడా ఈ విధమైన భేదాలు అనుసరించాలనుకుంటే నీకు క్రైస్తవ్యం లేదు, నీవు పాపంలో ఇంకా ఉండవనే ఉద్దేశం. నువ్వు ఇలాంటి భావాలు కలిగినటువంటి పాపానికి అనేక సాదృశ్యాలు ఉండి అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో కాబట్టి ఇలాంటి వాటి కలిగి ఉన్నట్లయితే 17వ 4వ అధ్యాయము ఇదే నా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం అంటాడు, కాబట్టి మేలైనది చేయనిరిగి అలాగు చేయువానికి పాపము కలుగును. దేవుడు మేలు గురించి అనేక విషయాలు చెప్పాడు. క్రీస్తులో కడగబడిన ప్రతి వాడు క్రైస్తవుడే, క్రీస్తులో ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవుడే, ఏ భేదం లేదు. వాడు యూదుడైనా సరే, వాడు గ్రీసు దేశస్థుడైనా సరే, యూదు అంటే దేవుని ప్రజలని చెప్పబడుతున్నటువంటి వాడు, గ్రీసు దేశస్థుడు అంటే మేము మేధావులమి, మేము జ్ఞానం కలిగిన వారిమి, మేము తత్వజ్ఞానం కలిగిన వారు అని చెప్పుకుంటూ, మేమందరికంటే మనం డిఫరెంట్ గా ఉంటాం, మేము డిఫరెంట్ గా ఆలోచిస్తాం, మేము డిఫరెంట్ గా చేస్తాం, మాకు అందరికంటే జ్ఞానం ఎక్కువ అని చెప్పుకున్నటువంటి వారైనా సరే అని ఉద్దేశం. ఇలాగా భేదం లేదు. నీవు పెద్ద మేధావి ఉండొచ్చు, దేవుడిని జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు, బట్ కానీ నువ్వు క్రీస్తులోకి వచ్చేసరికి నీవు కూడా దాసుడివే. క్రీస్తుకు దాసుడు కాని వాడు దేవునిలో ఉండటానికి వాడు అర్హుడు కాదు. కాబట్టి ఇలాంటి వాటన్నింటినీ దేవుడు తెలియజేస్తూ ఈ పాపం జోలికి పోకుండా ఉండాలి, తన్ను పాపం చేయకుండా ఉంటాడంటే ముందు నీవు మనిషిగా, నీవు మనిషివి, నీ తోటి వాడు మనిషి అనేది సమానత్వం అని నువ్వు ముందు గ్రహించాలి. నీ కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుడు నీకు ఒక తలాంత ఎక్కువగా ఇచ్చిండొచ్చు, బట్ ఈ తలాంతులు బట్టి నిన్ను నీవు అతిశయించుకున్నావంటే దేవుడు అంటాడు అక్రమం చేయువార్లరా అంటాడు. మత్తయి సువార్త మనం 7వ అధ్యాయం 21-22 వచనాల్లో మనం చూసినట్లయితే అనేక మంది వస్తారు, అయ్యా మీరు మీ నామంలో మేము ప్రవచింపలేదా, మీ నామంలో మేము దయ్యాలు మేళగొట్టలేదా, మీ నామంలో మేము స్వస్థతలు కలుగు చేయలేదా, అద్భుతాలు చేయలేదని అన్నప్పుడు దేవుడు అంటాడు, ఏసయ్యా అక్రమం చేయువార్లరా, మీరెవరో నాకు తెలియదు, నా ఇద్దరిని తొలగిపోండి అంటున్నాడు. సో కాబట్టి దేవుని ఉద్దేశము అక్రమం చేయటం అంటే దేవుడు పెట్టినటువంటి క్రమమును మనం దాటిపోవటమే, సమానత్వాన్ని కలిగి ఉండకపోవటం, సమానత్వంతో ఉండకపోవటం, ఒకరినొకరు ప్రేమించుకోకపోవటం, క్రియలేనటువంటి విశ్వాస జీవితం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా అక్రమానికి సాదృశ్యాలు. మళ్ళీ మనం గొప్ప చేసుకోవటం అది కూడా అక్రమానికి సాదృశ్యమే. తోటి వారిని ప్రేమించలేకపోవడం, ఇది కూడా క్రమమే. భారతదేశంలో జరుగుతున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఇదే. ఇదే ఆది కాలం నుంచి మరి వాళ్ళు వచ్చి మిషనరీస్ వచ్చి మనకు సువార్త ప్రకటిస్తూ మనుషులమని మనకందరికీ తెలియజేసి మనకు ఒక వ్యవస్థ ఉందని, మనం కూడా మానవులం అనేటువంటి వాటిని అన్నింటినీ గుర్తు చేసి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ అగ్రకులాలైనా నిమ్న జాతులైనా అందరూ సమానమే మనుషులు అనే విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా భారతదేశంలో ఈనాడు ఈ స్థితి ఉండటానికి, క్రైస్తవ్యం ఇలాగా బాధపడటానికి కారణమే ఇది. నిమ్న జాతులు ఎంచుకున్నారు కాబట్టి, దేవుడు నిమ్మన జాతులు ఎంచుకున్నాడు కాబట్టి చెబుతున్నాడు. కాబట్టి నీవు ఎంచుకోబడినటువంటి వాడిగా నీవు చేయవలసినటువంటి కొన్ని విధులు క్రియలు ఉన్నాయి. ఎందుకు అంటే నీ చెబుతున్నాం కదా, నీ చుట్టూ ఒకడు సంచరిస్తూ ఉన్నాడు. కంటికి కనబడినటువంటి శత్రువులతో నువ్వు పోరాటం చేయబోతున్నావు. కంటికి కనబడినటువంటి శత్రువులతో పోరాటం చేయాలంటే నీవు నిజంగా కావాల్సింది ఏంటి? ఏదేని వనంలో సాతాను ఎందుకు వచ్చింది? సాతాను ఏదేని వనంలోకి ఎందుకు ప్రవేశించింది? అక్కడ జరిగింది ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నీవు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టును, మంచి చెడు తెలియజేసేటటువంటి ఆ చెట్టును నీవు ముట్టకూడదు, దాని ఫలాలను తినకూడదు, తిన్నదిన నువ్వు సస్తావు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞయిస్తే దేవుడు ఆ విధముగా 9వ వచనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పు ఏదినలో ఒక తోటను వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచిన. మరి దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదిన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవ వృక్షమును, మంచి చెడ్డ తెలివిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించిన. మరియు ఆ తోటను తోడడానికి ఇవన్నీ చేసిన దేవుడు ఆళ్ళకు చెప్పినటువంటి ఆ మాట ఏంటంటే 15వ వచనం నుంచి చదువుదాం. మరి దేవుడని యెహోవా నరును తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచులకు దాని కాచులకు దానిలో ఉంచాను. మరి దేవుడని యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డ తెలివిచ్చు వృక్షములను ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిత్యముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. ఈ ఆజ్ఞ దేవుడు నరునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుతున్నది ఏంటంటే, దేవుడు ఏది చెప్తున్నాడో అది నీవు తూచా తప్పకుండా పాటించాలి. అది చెయ్యని నాడు నీవు పాపం చేసిన వాడు అవుతావు. అది చెయ్యని నాడు దేవుని సన్నిధిని కోల్పోయేవాడుగా ఉంటావు. అవ్వా ఆదాము దేవునితోటి సహవాసం చేసినంత వరకు వాళ్ళు దేవునితోటి వాళ్ళు నడుస్తూనే ఉన్నారు, వాళ్ళ పరిశుద్ధతను వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. అందుకని అంటాడు ఆయన, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏదేని తోటలో ఎలా ఉన్నారు అంటే, దేవుడు వాళ్ళు దిగంబరులై వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దిగంబరులై ఉన్నారు, అయితే వాళ్ళు సిగ్గు ఎరుగిన వారుగా ఉన్నారు. 25వ వచనం ఆదాము అతని భార్య వారిద్దరు దిగంబరులుగా ఉండరి, అయితే వాళ్ళు సిగ్గు ఎరుగగా ఉండరి. పాపము చేస్తేనే సిగ్గు వస్తుంది. యేసయ్య అంటాడు, దేవుడని యెహోవా అన్నాడు నరుని దీంతో కయ్యనుతోటి, ఎందుకు నీవు నీ ముఖము నువ్వు నేలకేసుకున్నావు, ఎందుకు నీవు చేస్తున్నావు అని అంటూ ఆయన అంటాడు, నీవు సత్క్రియలు చేసిన ఎడలా, నీవు సత్క్రియలు చేసిన ఎడలా. 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకునవా, సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపం పొంచుండును, నీ ఎడలా దానికి వాంచ కలుగును, నీవు దాన్ని ఏలుదు అనెను. కాబట్టి సత్క్రియలు చేయకపోతే మనకి పాపం వస్తుంది, సత్క్రియలు చేయకపోతే మనకి అది మనల్ని ఏలేదిగా ఉంటది. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే, వాళ్ళు సిగ్గు లేకుండా ఉన్నారు, వాళ్ళు సిగ్గు ఎరిగిన వారిగా ఉన్నారు అంటే పాపం ఎరిగిన వారిగా ఉన్నారు, పాపం తెలియని వారిగా ఉన్నారు. ఎప్పటి వరకు అంటే దేవునితో సహవాసం చేసినంత వరకు. ఎప్పుడైతే మనిషిలో దురాశ మనకు వస్తుందో వెంటనే దేవుడు పెట్టింది కాకుండా దేవుడిచ్చిన ఆజ్ఞను మనం వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తామో, సాతాను మన వెంటనే ఉండి మనల్ని మింగటానికి ప్రయత్నం చేస్తుంది. అవ్వని మింగింది, పాపానికి లోబడింది, దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకునేటట్టు చేసింది. కాబట్టి ఇప్పుడు నీవు రక్షించబడ్డావు, క్రీస్తు యొక్క రక్తం ద్వారా నీవు విమోచించబడ్డావు, క్రీస్తు యొక్క రక్తం ద్వారా నీవు రక్షించబడ్డావు. కాబట్టి నువ్వేం చేయాలి, దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటి, నువ్వు ఎలా ఉంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిరంతరము జీవించేవాడిగా ఉండగలుగుతావు. ఇది దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. కాబట్టి ఈ సందర్భంగా దేవుడికి మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే, ఈ లోకంతో సహవాసం లేకుండా ఉండాలంటే, మొదటిగా నీవు నేను మనం ఏం చేయాలనేది మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయానికి వెళ్దాం. మొదటి రెండు వచనాల్లో మనం చేయవలసినటువంటి కొన్ని పనులను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు చెయ్యాల్సింది, మనం చెయ్యాల్సింది, రక్షించబడిన వాడు సాతానికి నీవు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే నీవు చెయ్యాల్సినటువంటి, నీ జీవితంలో సాతాను ఎంటర్ కాకుండా ఉండాలంటే, దేవుని ఆజ్ఞకు నువ్వు నేను లోబడి ఉండాలంటే, మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, దేవుడు నీకు ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు, దేవుని యొక్క వాక్కు నీ చేతికిచ్చాడు, దాన్ని గ్రంథస్థం చేశాడు, నీకు ధర్మశాస్త్రం కిందను నీకు పరిశుద్ధ గ్రంథంగాను దేవుడు నీకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు అనుసరించి నడుచుకోవాలి, అది నిరంతరము ధ్యానం చేసుకోవాలి. ఎలా ధ్యానం చేసుకోవాలి అంటే, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండకూడదు, పాపులు ఉన్నటువంటి చోట దుష్టులు ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు. దుష్టులు ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టులంటే ఎవరు అంటే, దుష్టులంటే దేవునికి వ్యతిరేకముగా ఉండేవారే దుష్టులు. దేవుడు అంటాడు ఎవరు దుష్టులు, దేవుడు ఎవడైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాడు, ఎవడైతే దేవుడు లేడని చెప్పుకుంటాడు, వారు దుష్టుడికి సాదృశ్యంగా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి దుష్టులు లేడని చెప్పేటటువంటి వారిని, దేవుడు లేడని చెప్పే వారిని దుష్టుల కింద దేవుడు వర్ణిస్తూ చెప్తున్నాడు. వాళ్ళని అనుసరించే వాళ్ళు కూడా దుష్టుల కింద మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే, ఈ దుష్టులు అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి జనం ఈనాడు మనం చూస్తున్నాం. అనేక మంది రకరకాలుగా ప్రలోభపెడుతూ చేస్తున్నారు. భారతదేశం నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్ళినటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ వ్యవస్థను వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు. ఎలాగంటే ఒక ఒక వాళ్ళు ఒక ఉద్యమంలాగా అక్కడ ఈ విగ్రహారాధనని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. రకరకాల రూపాల్లో వాళ్ళు అక్కడ ప్రలోభపెడుతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆకర్షించడానికి. ఒకప్పుడు మరి 90% పీపుల్ మందిరానికి వెళ్లేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ రోజు ఆ దేశాల్లో చూసినట్లయితే, ఎస్పెషల్లీ మనము ఆస్ట్రేలియా దేశానికి వెళ్తే, ఆస్ట్రేలియాలో ఒకప్పుడు 90% పీపుల్ మందిరాలకు వెళ్లేవాళ్ళు. ఈ రోజు 30% మంది కూడా మందిరానికి వెళ్లేవాళ్ళు లేరని అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు వివరిస్తున్నారు. కాబట్టి ఇలాగ అన్ని దేశాల్లో కూడా విగ్రహారాధన ఒక్కొక్క రూపంలో ప్రవేశిస్తూ వస్తుంది, పండుగల రూపంలో ప్రవేశిస్తూ వస్తుంది, రకరకాల ఆచార రూపంలో ప్రవేశిస్తూ వస్తుంది. ఇప్పుడు గొప్ప గొప్ప మందిరాలు అక్కడ కట్టి ప్రపంచంలోని గొప్ప గొప్ప టెంపుల్స్ ని అక్కడ కడతా ఉన్నారు, ఈ విధముగా ప్రవేశపెడుతూ ఉన్నారు. ఈ వ్యవస్థ కారణం ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవటం, పాపుల మార్గంలో నిలవటం, హింసకులు కూర్చుండే చోట కూర్చోవటం, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలను మనం ఆకర్షించటం, ఆ ప్రజలు చేసేటటువంటి వాటిని మనం ఆకర్షించటం, వాటి ప్రకారం జీవించాలనుకోవటం, ఇవన్నీ కూడా దానికి కారణం అయిపోతావని. అందుకని దేవుడు అంటున్నాడు, అవి కాకుండా ఉండాలంటే నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి. ఎలా భద్రం చేసుకోవాలి? యెహోవా ధర్మశాస్త్రం నువ్వు ఆనందిస్తూ, ఎప్పుడు నువ్వు ఆనందిస్తావంటే, దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, దానిలో ఉన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు దాన్ని నువ్వు దాని నువ్వు ఆనందిస్తావు. అది నీకు మనసుకి ఆహ్లాదం కంటే దానిలో ఉన్నటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు నువ్వు ఆత్మతోటి అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు నీ ఆత్మకు అవి సంతోషాన్ని ఇస్తాయి. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2:9-10 పౌలు భక్తుడు కొరింథీయ సంఘంతో మాట్లాడుతూ అక్కడ ఆయన చాలా స్పష్టమైనటువంటి విషయాలు వివరిస్తాడు. ఏమనంటాడంటే, శరీర సంబంధమైనటువంటి ఆత్మ కలిగిన వారికి శరీర కార్యాలు తెలుస్తాయి, శరీర విషయాలు తెలుస్తాయి, అర్థమవుతాయి. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి మనసు కలిగిన వారికి, చూద్దాం ఇక్కడ 10వ వచనం నుంచి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మలో బయలుపరిచి ఉన్నాడు, ఆత్మ అన్నింటినీ దేవుని మర్మంలో కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులను అతనిలో ఉన్న మనుషులకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం. బైబిల్ గ్రంథము అంటే ఎలా వచ్చింది ఈ బైబిల్ గ్రంథము, బైబిల్ గ్రంథాన్ని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఈ బైబిల్ గ్రంథం వచ్చిందనే విషయాన్ని కూడా పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో వివరిస్తాడు. 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూస్తే పౌలు భక్తుడు మాట్లాడుతూ ఈ విషయాన్ని వివరిస్తున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏంటి దీని ఉద్దేశం అంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన నీవు సత్కార్యం చేయటానికి, నువ్వు సిద్ధపడి ఉండటానికి, చేయటానికి, పూనుకోవటానికి ఇవన్నీ బోధించేది ఏది అంటే దైవావేశం వలన కలిగినటువంటి ఈ వాక్యమే. దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం, దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి రాయబడినటువంటి ఈ మాటలన్నిటినీ దేవుని యొక్క మాటలుగా మనం చిత్రీకరించి చెప్పుకుంటూ ఉన్నాం. సో కాబట్టి ఈ మాటలను నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అంటే, నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఈ మాటలు నువ్వు చదివేటప్పుడు నీకు అర్థమవుతుంది. అందుకనే కీర్తనకారుడు 119వ కీర్తన 18వ వచనంలో అంటాడు, నీ ధర్మశాస్త్రము నందుండు ఆశ్చర్య సంగతులను చూసినట్లు నా మనోనేత్రములు నా నేత్రములు తెరవమని ఆయన అడుగుతాడు. ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు ఈ మాట. 18వ వచనం అంటాడు, నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము అని అడుగుతున్నాడు. కాబట్టి మనోనేత్రాలు తెరవబడాలి అంటే నీకు దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ ఉన్నప్పుడే నీవు దేవుని సంగతులు తెలుసుకోగలుగుతావు. కాబట్టి నీవు ధర్మశాస్త్రం ఆనందించాలంటే నీలో దేవుని ఆత్మ బలంగా ఉండాలి. నీలో దేవుని ఆత్మ బలపడే కొద్ది దేవుని సంగతులు నీకు అర్థమవుతాయి. అప్పుడు నీవు ఆనందిస్తావు. దాన్ని దివారాత్రులు ధ్యానించినప్పుడు నీవు దాని నుంచి తప్పిపోకుండా ఉంటావు. అప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంటది అంటే, నీవు నీటి కాలువన ఎవరున నీట కాలువ ఒడ్డున నాటబడిన వృక్షం వలె ఉంటావు. ఎల్లకాలము పచ్చగా ఉంటావు, ఎల్లకాలము సమృద్ధిగా ఉంటావు. అందుకంటాడు అతను నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతను చెడు ఫలము చేయనదంతయు సఫలమవును. మనం ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు బాధపడుతున్నటువంటి బాధ అదే, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనకి జవాబు రావట్లేదు, నువ్వు అడుగుతున్నటువంటి వాడికి సమాధానం రావట్లేదు, నీ కుటుంబంలో సమృద్ధి లేదు, నీ కుటుంబంలో ఎదుగుదల లేదు, నీ బిడ్డలకి ఆశీర్వాదం లేదు, నీ బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, నీ బిడ్డలకి ఇంకా పెళ్లిళ్ళు కాలేదు, నీ బిడ్డలకి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. కారణం ఏంటి అంటే, నీవు దేవునితో నీ సహవాసం ఎలా ఉంది, నీవు దేవుని ఎంచుకున్నావు, దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, రక్షించుకున్నాడు, నిన్ను తన రక్తం ఇచ్చి రక్షించుకున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు, దేవుని ధర్మశాస్త్రం ఆనందిస్తున్నావా, నిరంతరము దాన్ని ధ్యానం చేస్తున్నావా, లేక లోకానుసారంగా జీవిస్తున్నావు, ఏది నీ పరిస్థితి, ఎలా ఉంది నీ స్థితి అనేది నువ్వు ఒకసారి నువ్వు పరిశీలించుకోమని దేవుడు ఉదయ కాలంలో హెచ్చరిస్తున్నాడు. మనందరినీ కూడా దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాటలు. కాబట్టి నీవు నిరంతరము దాన్ని ధ్యానం చేయాలి, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించాలి, ఆనందిస్తూ దాన్ని ధ్యానం చేయాలి. అప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందంటే, నీటి కాలంలో ఎవరు నాటబడిన వృక్షం వలె ఉంటావు, నిరంతరము ఆకువాడక ఉంటావు, నిరంతరము సమృద్ధి నీకుంటది, ఫలములిచ్చేవాడిగా ఉంటావు, ఫలించేవాడిగా ఉంటావు. యేసయ్య ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో చెప్పిన విధముగా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును అని ఏ విధముగా చెప్పబడ్డాడో చెప్పబడింది ఆ మాటలు. ఆ విధముగా నీవు నేను మనమందరం కూడా మన బిడ్డలు ఫలించేవారిగా ఉంటాం. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే కుటుంబాల్లో ఎదుగుదల లేదు, కుటుంబాల్లో సమృద్ధి లేదు, క్రైస్తవుల జీవితాల్లో ఎదుగుదల కనపట్టలేదు, ఎక్కడ చూసినా వెనకబడిపోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనికి కారణం ఏంటంటే, దేవునితో సహవాసం సరిగా లేదు. నీవు దేవునితోటి సహవాసం సరిగా లేకపోవటం వల్ల నీ ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది, లోకానుసారంగా ఆలోచిస్తున్నావు, వ్యభిచారం నిన్ను పట్టి పీడిస్తుంది, నీ బిడ్డలు పట్టి పీడిస్తుంది, దరిద్రం నీ కొంపని చుట్టూ, నీ ఇంటి చుట్టూ అది పరుగులు తీస్తూ ఉంది. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ, ఎందుకు దేవుడు ఈ మాటలు చెబుతున్నాడంటే, మరి దేవుల్లో నీవు బలంగా ఉండాలి అంటే నిరంతరము కూడా నీవు ధర్మశాస్త్రంలో ఆనందిస్తూ దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి, నీ బిడ్డలకు అది చేపిస్తూ ఉండాలి. అప్పుడే నీవు సమృద్ధి కలిగిన వాడిగా ఉంటావు. ఇంకో విషయం చెప్తా, మనకి దేవుడు నిరంతరం మనం చేయవలసినటువంటి విషయాల గురించి మాట్లాడుతూ మొదటి సమయంలో మొదటి అధ్యాయము 11వ వచనంలో హన్న యొక్క ప్రార్థన మనం చూడాలి. ఇది మన జీవితాల్లో మనం కూడా అనుసరిస్తున్నామా లేదనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సైన్యాధిపతికి యెహోవా నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేయవలసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవానకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను. మన బిడ్డలను మనము దేవునికి అప్పజెబుతున్నావా? హన్న ఏ విధంగా అయితే తనకు కలిగినటువంటి కొదువును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించింది, మొక్కుకుంది, తన బిడ్డను తీసుకెళ్లి దేవునికి ఇచ్చేసింది. మరి మనం ఏం చేస్తున్నాము? మన బిడ్డలను దేవుని మార్గంలో నడిపిస్తున్నామా? యాజకత్వం దేవుడిచ్చేటే వస్తుంది లేదంటే రాదు, కానీ నీవు బిడ్డలను నీవు దేవునికి సమర్పించుకుంటున్నావా? దేవునికి నీవు నీ బిడ్డలను దేవుని మార్గంలో నడిపిస్తున్నావా లేదా? లేకపోతే ఈ లోకం పొంచి చూస్తుంది, లోకం ఎదురు చూస్తుంది, వస్తుంది నిన్ను నీ బిడ్డల్ని తన మార్గంలోకి లాగేసుకోవడానికి, తన మార్గంలో ఉంచడానికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడానికి అది ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, మరి హన్నలాగా మనం మన బిడ్డలని బతుకు దినాలన్నింటిలో కూడా దేవునికి సమర్పించే వారిగా ఉంటున్నావా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవలసిన విషయం. ఎందుకంటే దేవుడు నీవు ఇచ్చేదాన్ని బట్టి, నీవు సమర్పించేదాన్ని బట్టి నీ హృదయ వాంఛలు దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు వాటిని అనుమతిస్తాడు, నేను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, సమృద్ధి నీకు అనుగ్రహిస్తాడు. లేదు అంటే నీవు మనం అందరం కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించినంత వరకు మన కుటుంబాల్లో మన ఇళ్లలో మనకి సమృద్ధి ఉండదు, మన బిడ్డలు ఎదిగే వారిగా ఉండరు. కాబట్టి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే నిరంతరము బ్రతుకు దినాలన్నీ కూడా దేవునికి మనం సమర్పించుకునే వారిగా ఉండాలని ప్రభు ఈ ఉదయకాలంలో మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా కీర్తన గ్రంథం 23వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ 6వ వచనంలో అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా యొద్ద నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఎంతమంది చేయగలుగుతున్నాం? చిరకాలము యెహోవా మందిరంలో ఉండటానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? అలా ఉండకపోతే దేవుడే హెచ్చరిస్తున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, నా వెంట రావాలి, కృపాక్షేమములే నా ఎంట, నా బిడ్డల వెంట, నా గృహం వెంట, నా బంధువులు వెంట, నా నేనున్న సమాజం వెంట రావాలి అంటే నేను చేయాల్సిన పని ఏంటంటే నేను నీవు మనమందరం కూడా యెహో మందిరంలో నివాసం చెయ్యాలి. ఎంతకాలం చెయ్యాలంటే చిరకాలము యెహో మందిరంలో మనం నివాసం చెయ్యాలి. అలా చేస్తే ఏమవుతుందో కూడా మనకి 84వ అధ్యాయంలో కీర్తన గ్రంథం 84వ అధ్యాయంలో మరి దాసుడు మనందరికీ కూడా వివరిస్తున్నాడు. ఒకసారి 84వ అధ్యాయానికి వెళ్దాం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయంలో దాసుడు అయినటువంటి దేవుని దాసుడు మనతో మాట్లాడుతూ మనకు వివరిస్తున్నటువంటి మాట, ఒకసారి 84వ అధ్యాయానికి వెళ్దాం. ఆయన అన్నటువంటి మాట మొదటి వచనం, యెహోవా మందిర ఆవరణంలో చూడవలనని నా 2వ వచనంలో యెహోవా మందిర ఆవరణంలో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సమశీలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. ఇట్టి స్థితిలో మనం ఉండగలిగామా లేదా? అలా ఉంటే ఏమవుతుంది? 3వ వచనం, సైన్యముల అధిపతి యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠం వద్ద నీ పిశువులకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికెను. అంటే సమాజంలో తృణీకరించబడిన వారికి ఏ విధముగా దేవుని సన్నిధిలో ఆదరణ కలుగుతుందో, భూమి మీద ఉన్నటువంటి పక్షుల్లో చిన్న చిన్న పక్షులు మరి అన్నిటికీ ఆహారమయ్యేటువంటి పక్షులు కేవలము దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే సురక్షితంగా ఉండగలుగుతాయి అనేది మనకి ఇక్కడ వివరించబడుతుంది. అంటే మనం నీవు తక్కువ వాడు అనుకుంటున్నావేమో, నీ మీద అందరూ ఇది చేస్తున్నారేమో, నీ మీద దాడి చేయాలనుకుంటున్నారేమో, నిన్ను తృణీకరిస్తున్నారేమో, అయితే దేవుడు అంటున్నాడు, నీవు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే నీవు బలంగా ఉంటావు, నీవు ఏ భయము చెందకుండా ఉంటావు, ఏ తెగులకి భయపడకుండా ఉంటావు అని ఆయన వివరిస్తున్నాడు. 4వ వచనం అంటాడు, నీ మందిరమునందు నివసించు వారందరూ ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీవు ఆశీర్వదించబడతావు. ధన్యులు అంటే పదానికి ఇంగ్లీష్ లో బ్లెస్డ్ అంటారు. కాబట్టి నీవు ఆశీర్వదించబడతావు. ఆయన మందిరంలో నీవు నివాసం చేసినట్లైతే నీవు ఆశీర్వదించబడతావు. 10వ వచనంలో కూడా ఇదే మాట, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట ఈ దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించడం కంటే నీ దేవుని మందిర ద్వారమునద్దనుట నాకిష్టము. ఎందుకు అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము కాకుండా వచ్చినంటారు. దేవుడని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఆయన మనకు రక్షణయు, ఆయనకి మనకి మన సెక్యూరిటీ ఇచ్చేవాడుగా ఉంటాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రతి మేలు నీవు పొందుకోవాలంటే ఈ మందిరాన్ని నీవు ప్రేమించేవారిగా, నిరంతరము చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఇంకా చేయాల్సినటువంటి పని గురించి 34వ అధ్యాయంలో కీర్తనకారుడు తెలియజేస్తూ అంటాడు. 34వ అధ్యాయంలో చూసినటువంటి మొదటి వచనంలో ఆయన అంటాడు, దావీదు మాటలు ఇవన్నీ, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనుల దానిని విని సంతోషించెదరు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మన ఏకమగక కూడి ఆయన నామము గొప్ప చేయడం. నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. మనకు కలిగినటువంటి భయము లేమి అనే భయం మనకు ఉండొచ్చు, నాకు సమృద్ధి లేదు అనే భయం మనకు ఉండొచ్చు, మన ఇంట్లో మనకు ప్రశాంతత లేదనే భయం మనకు ఉండొచ్చు, రకరకాలుగా మన బిడ్డలు ఎదుగుటలేదనే భయం మనకు ఉండొచ్చు, ఫలించే వారిగా లేవనే భయం మనకు ఉండొచ్చు. అయితే నీవు కనుక నేను ఎల్లప్పుడూ యెహోవాను గనక సన్నతించినట్లయితే, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉన్నట్లయితే, యెహోవాను బట్టి నేను అతిశయపడినట్లయితే, నీవు ఈ విధమైనటువంటి సమృద్ధి కలిగి ఉంటావు. దేవుడు నీవు భయపడకుండా నిన్ను ఆయన చూస్తాడు. నేను యెహోవా విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నీ ఆపద సమయంలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు, మనకు ఉత్తరం ఇస్తాడు. నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు. కాబట్టి దేవుడు మనకు కలిగినటువంటి భయములో నుంచి, కొరతల్లో నుంచి విడిపించాలి, మనల్ని గొప్ప చేయాలంటే నిరంతరము ఆయన మనము ధ్యానం చేసేవారిగా, స్తుతించేవారిగా ఉండాలని ప్రభు ఈ ఉదయకాలంలో మనందరికీ హెచ్చరిస్తున్నాడు. కీర్తన గ్రంథంలోని 89వ అధ్యాయానికి వెళ్తే 89వ అధ్యాయంలో కూడా ఆయన మనం చేయవలసిన, నిరంతరము చేయవలసినటువంటి ఒక మాట మనకి వివరిస్తున్నాడు. మొదటి వచనం, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించేదను. నిత్యము ఆయన కీర్తిని, కృపను ఆయన ఆయన కృపాతిశయమును, ఆయనకున్నటువంటి కృపను, ఆయన ఎంత కృప కలిగిన వాడు, ఎంత దయగలిగిన వాడు, అది నిత్యము కూడా మనము కీర్తనగా నిత్యము స్తుతించేవారిగా, ఆయన్ని గణపరిచేవారిగా మనం ఉండాలని దేవుడు మనకు అంటున్నాడు. ఎందుకు అంటే తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. ఎందుకు చేస్తాను అంటే, అయ్యా కృపనిత్యము స్థాపింపబడిననియు, ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందననియు నేను అనుకొనిచున్నాను. నేను ఏర్పరచుకునే వానితో నిబంధన చేసుకుని చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను. దేవుడు నిత్యము మన సంతానాన్ని స్థిరపరుస్తాడు. ఎప్పుడు అంటే ఆయన యొక్క కృపాతిశయములను మనం నిత్యము కీర్తించినప్పుడు. ఇలాగ నిత్యము కీర్తించాలి. దేవుడిని ఒక క్షణము, ఒక సీజనుకు, ఒక సమయానికి మనం కీర్తించేవారిగా కాదు, నిరంతరము మనం కీర్తించేవారిగా ఉండాలని ప్రభు ఈ ఉదయ కాలంలో మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. నేను ఇంకొక మాట చదివి మీకు నా మాటలు ముగిస్తాను, సమయం ఎక్కువైపోతుంది కాబట్టి. కీర్తన గ్రంథము 146వ అధ్యాయానికి వెళ్తే అక్కడ కూడా ఆయన ఒక చక్కని మాట మనకు వివరిస్తున్నాడు. మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించేదను. రాజుల చేత నేను, నరుల చేత నేను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనుకడి, వారి ప్రాణం వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పంలో నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు, ఆయన మాట తప్పనివాడు, ఆయన మనల్ని బాధపరచనివాడు, మనల్ని క్షమించేవాడు, మనల్ని అభివృద్ధి పరిచేవాడు. రాజులు నమ్ముకున్నట్టు కంటే ఈ రోజుల్లో మనం చేస్తున్నటువంటి పని అదే. అధికారుల మీద ఆశ పెట్టుకుంటాం, మన ట్రాన్స్ఫర్స్ కోసమనే, వాటి కోసమనే, వీటి కోసమనే మనం చేరుకోవడం పనులన్నీ చేస్తూ ఉంటాం. మనుషులకి లక్ష్య పెడతాం, కానీ దేవునికి లక్ష్య పెట్టాం. దేవుణ్ణి అడగం, దేవుణ్ణి అడిగితేనే నీకు ఏదైనా నీకు దేవుడు ఇస్తాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి బలంగా ఉండే కొద్దీ నీవు అడిగినవన్నీ కూడా సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి మనము నిరంతరం చేయవలసినటువంటి పనులు ఇవే. మొదటిగా దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానం చేయాలి, దాని యందు ఆనందిస్తూ ఉండాలి. రెండవది, దేవుని మందిరాన్ని నిరంతరము ప్రేమిస్తూ దేవుని సన్నిధిలో ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎక్కువ ఎప్పుడు ఆయనను ఆయన కీర్తిని మనం ప్రసరం చేస్తూ ఉండాలి. ఆయన కృపను మనం ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆ శక్తిని మనం విశ్వసించిన వారమై మనం ఎప్పుడు కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉండాలి. ఈ విధముగా దేవుని మనం నిరంతరం చేసినట్లయితే దేవుని యొక్క ఆ సన్నిధిని మనం పొందుకునే వారిగా ఉంటాం. మనకి ఈ లోకం నుంచి వచ్చేటువంటి భయము గాని, మనకి ఈ విషయాల గురించి ఏదైనా లేదు అది లేదు ఇది లేదు అనుకునేటువంటి వాటి గురించి గాని వచ్చే భయం నుంచి గాని మనము భయపడక ధైర్యముగా ఉంటూ దేవుని మహింపరిచే వారిగా ఉంటాం, దేవుని కృపను పొందుకునే వారిగా ఉంటాం. కాబట్టి ఎంతమందిలో నుంచి మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు, మనకి ఆయన తన కృపనిచ్చి మన తన బిడ్డలుగా తన సొత్తుగా మార్చుకున్నాడు. కాబట్టి నీవు నేను మనం అందరం కూడా మార్చబడిన వారిగా ఉన్నాము. అయితే మనం చేయవలసినటువంటి పనులు నిరంతరము ఆయనతోటి సహవాసము, నిరంతరము ఆయనకి ఆయన నామమును కీర్తించటము, నిరంతరము మనము దేవునికి ఇష్టలుగా ఉండటము, దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన ప్రకారం జీవించటము, దేవుని కృపలు ఎదిగేవారిగా ఉండటము, దేవుని మహింపరిచేవారిగా ఉండటం, మంచి పనులు చేస్తూ అన్ని జనుల మధ్యన దేవుని యొక్క నామాన్ని అవమానపరచకుండా ఉండేవారిగా ఉండటం, క్రమము కలిగిన వారిగా ఉండేటట్లు ఉండటం దేవుడు నీ నుంచి నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అటు కృప మనందరం కలిగి మనము మన బిడ్డలు వర్ధిల్లే వారిగా ఉండాలని, క్రైస్తవ సమాజము అనుదినము అభివృద్ధి చెందే విధముగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.